మార్క్ యెషయా ప్రవక్త ఇలా చెప్పాడు, ఇదిగో నేను నా దూతను నీ ముఖానికి పంపుతున్నాను, అతను నీకు మార్గాన్ని సిద్ధం చేస్తాడు. అరణ్యంలో ఒక వ్యక్తి యొక్క స్వరం, ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయండి, అతని త్రోవలను సరిదిద్దండి. యెషయా 40:3. జాన్ బాప్టిస్ట్ పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపం యొక్క బాప్తిజం ప్రకటించాడు. నా తర్వాత నాకంటే శక్తివంతమైనవాడు వస్తాడు, అతని చెప్పుల పట్టి వంగి మరియు విప్పుటకు నేను అర్హుడిని కాదు. నేను నీకు నీళ్లతో బాప్తిస్మమిచ్చాను, అయితే అతను మీకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడు. యేసు జోర్డాన్లో యోహాను చేత బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చాడు, మరియు అతను నీళ్లలో నుండి పైకి వచ్చిన వెంటనే ఆకాశం తెరుచుకోవడం మరియు ఆత్మ పావురంలా అతని పైకి దిగడం చూశాడు. నువ్వు నా ప్రియ కుమారుడివి అని స్వర్గం నుండి ఒక స్వరం వినిపించింది. డెవిల్ యొక్క టెంప్టేషన్ తరువాత యేసు దేవుని సందేశాన్ని ప్రకటించడం మరియు తాను దేవుడిని నిరూపించడం ప్రారంభించాడు. యేసు సబ్బాత్ రోజున కపెర్నహూములోని సమాజ మందిరానికి వెళ్లి బోధించడం మొదలుపెట్టాడు. ప్రజలు అతని బోధకు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే అతను ధర్మశాస్త్ర బోధకులుగా కాకుండా అధికారం ఉన్న వ్యక్తిగా వారికి బోధించాడు. అప్పుడే వారి సమాజ మందిరంలో దుష్టాత్మ పట్టిన ఒక వ్యక్తి ఇలా అరిచాడు, నజరేయుడైన యేసు, మాతో నీకు ఏమి కావాలి? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? దేవుని పరిశుద్ధుడైన నువ్వు ఎవరో నాకు తెలుసు, నిశ్శబ్దంగా ఉండండి అన్నాడు యేసు కఠినంగా. అతని నుండి బయటికి రా. దుష్టాత్మ ఆ వ్యక్తిని తీవ్రంగా కదిలించి అరుస్తూ అతని నుండి బయటకు వచ్చింది. ప్రజలందరూ చాలా ఆశ్చర్యపోయారు. వారు ఒకరినొకరు ఇలా అడిగారు, ఇది ఏమిటి? ఒక కొత్త బోధన మరియు అధికారంతో అతను దుష్టశక్తులకు కూడా ఆజ్ఞలు ఇస్తాడు మరియు అవి అతనికి కట్టుబడి ఉంటాయి. అతని గురించిన వార్త గలిలయ ప్రాంతమంతటా వ్యాపించింది. సైమన్ పీటర్ అత్తగారు జ్వరంతో మంచం మీద ఉన్నారు మరియు వారు ఆమె గురించి యేసుకు చెప్పారు. కాబట్టి అతను ఆమె వద్దకు వెళ్లి ఆమె చేయి పట్టుకుని ఆమెను పైకి లేపడానికి సహాయం చేశాడు. జ్వరం ఆమెను విడిచిపెట్టింది మరియు ఆమె వారి కోసం వేచి ఉండటం ప్రారంభించింది. ప్రజలు రోగులను, దయ్యాలు పట్టిన వారందరినీ యేసు దగ్గరకు తీసుకొచ్చారు. పట్టణమంతా ద్వారం వద్ద గుమిగూడారు మరియు యేసు అనేక వ్యాధులతో బాధపడుతున్న అనేక మందిని స్వస్థపరిచాడు. అతను చాలామంది దయ్యాలను కూడా వెళ్లగొట్టాడు, కాని అతను ఎవరో దయ్యాలకు తెలుసు కాబట్టి వాటిని మాట్లాడనివ్వలేదు. ఒక కుష్ఠురోగి అతని దగ్గరకు వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయగలవు అని మోకాళ్లమీద నిలబడి వేడుకున్నాడు. కరుణతో నిండిన యేసు తన చేయి చాచి ఆ వ్యక్తిని తాకాడు. నేను సిద్ధమే అన్నాడు. శుభ్రంగా ఉండండి. వెనువెంటనే కుష్ఠువ్యాధి అతనిని విడిచిపెట్టి అతడు స్వస్థత పొందాడు. యేసు మళ్లీ కపెర్నహూములో ప్రవేశించాడు. చాలామంది గుమిగూడారు, తలుపు వెలుపల కూడా గది లేదు మరియు అతను వారికి వాక్యాన్ని బోధించాడు. కొంతమంది మనుషులు ఒక పక్షవాత రోగిని ఆయన దగ్గరకు తీసుకువెళ్లి నలుగురితో మోస్తూ వచ్చారు. జనసమూహం కారణంగా ఆయనను యేసు వద్దకు చేర్చలేకపోయారు కాబట్టి వారు యేసుపై కప్పులో ఒక ద్వారం వేసి దాని గుండా త్రవ్విన తర్వాత పక్షవాతం ఉన్న వ్యక్తి పడుకున్న చాపను దించారు. యేసు వారి విశ్వాసాన్ని చూసి పక్షవాతంతో, కుమారా, నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పాడు. ఇప్పుడు కొందరు న్యాయవాదులు అక్కడ కూర్చొని తమలో తాము ఆలోచిస్తూ ఉన్నారు, ఈ తోటివాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, దూషిస్తున్నాడు, దేవుడు తప్ప పాపాలను ఎవరు క్షమించగలరు? వారు తమ హృదయాలలో ఇలా ఆలోచిస్తున్నారని వెంటనే యేసు తన ఆత్మలో తెలుసుకుని, మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ఏది తేలికైనది, పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తితో నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పాలా, లేదా లేచి నీ చాప పట్టుకుని నడవండి అని చెప్పాలా? అయితే భూమ్మీద పాపాలను క్షమించే అధికారం మనుష్యకుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి. అతను పక్షవాతంతో, నేను నీకు చెప్తున్నాను, లేచి నీ చాప తీసుకుని ఇంటికి వెళ్ళు అన్నాడు. అతను లేచి తన చాప తీసుకుని వారందరికీ కనిపించేలా బయటకు నడిచాడు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది మరియు వారు దేవుణ్ణి స్తుతిస్తూ, మేము ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, యేసు బోధించిన పదం శుభవార్త పాప క్షమాపణ సమీపంలో ఉంది, కాబట్టి పశ్చాత్తాపపడి మెస్సీయ కొరకు సిద్ధపడండి. వ్యాఖ్యను ముగించు. యాయీరు అనే పేరుగల సమాజ మందిరపు పాలకుడు చనిపోతున్న తన కుమార్తెను స్వస్థపరచమని యేసును హృదయపూర్వకంగా వేడుకున్నాడు. వారు సమాజ మందిర పాలకుని ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు ఏడ్చడం మరియు బిగ్గరగా విలపించడం యేసు చూశాడు. అతను లోపలికి వెళ్లి వారితో ఇలా అన్నాడు, ఈ గొడవ మరియు ఏడుపు ఎందుకు? పిల్లవాడు చనిపోలేదు కానీ నిద్రపోతున్నాడు. కాని వారు అతనిని చూసి నవ్వారు. అతను చిన్న అమ్మాయిని చేతితో పట్టుకుని ఆమెతో, చిన్న, నేను నీతో చెప్తున్నాను, లేవండి. వెంటనే ఆ అమ్మాయి లేచి నిల్చుని అటూ ఇటూ నడిచింది. ఆమె వయసు 12 ఏళ్ళు. దీంతో వారు పూర్తిగా ఆశ్చర్యపోయారు. ఆయన ఎక్కడికి వెళ్లినా పెద్ద గుంపు ఆయనను వెంబడించేవారు. కాబట్టి ఆయన వారికి చాలా విషయాలు బోధించడం మొదలుపెట్టాడు. సమయం గడిచిపోయింది మరియు ఆహారం లేకుండా మారుమూల ప్రాంతంలో ఆలస్యంగా పెరిగింది. కాబట్టి యేసు తన శిష్యులతో, మీరు వారికి తినడానికి ఏదైనా ఇవ్వండి అని చెప్పాడు. శిష్యులకు సమయం లేదు, తక్కువ డబ్బు ఉంది మరియు యేసు 5 రొట్టెలు మరియు 2 చేపలు తీసుకుని 5,000 మందికి ఆహారం ఇవ్వగలడని చూడలేదు. కాని అతను చేశాడు. మళ్లీ మరొక పెద్ద గుంపు గుమిగూడింది. వారికి తినడానికి ఏమీ లేనందున యేసు తన శిష్యులను తన దగ్గరకు పిలిచి, ఈ ప్రజల పట్ల నాకు జాలి ఉంది, వారు ఇప్పటికే 3 రోజులు నాతో ఉన్నారు మరియు తినడానికి ఏమీ లేదు. వాళ్లను ఆకలితో ఇంటికి పంపిస్తే వాళ్లలో కొందరు చాలా దూరం వచ్చారు కాబట్టి దారిలో కుప్పకూలిపోతారు. ఆయన శిష్యులు, అయితే ఈ మారుమూల ప్రాంతంలో ఎవరికైనా ఆహారం ఇవ్వడానికి సరిపడా రొట్టెలు ఎక్కడ లభిస్తాయి? వారి వద్ద కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి. అతను వారికి కూడా కృతజ్ఞతలు తెలిపాడు మరియు వాటిని పంచిపెట్టమని శిష్యులకు చెప్పాడు. ప్రజలు తిని తృప్తి చెందారు. వారు బేత్సయిదాకు వచ్చారు. కొందరు ఒక గుడ్డివానని తీసుకొచ్చి యేసును తాకమని వేడుకున్నారు. యేసు చేశాడు మరియు అతనికి చూపు తిరిగి వచ్చింది మరియు అతను ప్రతిదీ స్పష్టంగా చూశాడు. అద్భుతాల పాయింట్. యేసు చాలామందిని స్వస్థపరిచాడు కాని అందరినీ బాగుచేయలేదు. అతని శక్తి మరియు అధికారాన్ని చూసి ఆశ్చర్యపోయిన అనేకమంది సాక్షులతో అతని స్వస్థత సంభవించింది. ఆయన జనసమూహానికి ఆహారం ఇవ్వడంలో కేవలం స్వస్థత పొందిన కొద్దిమంది మాత్రమే కాకుండా వేలమంది పాల్గొన్నారు. వారు ఈ అద్భుతాలను దేవునికి ఆపాదించారు. కాని వారి నాయకులు, పరిసయ్యులు, శాస్త్రులు మరియు ఉపాధ్యాయులు చేయలేదు. ఈ నాయకులు సాతానుకు దేవుని శక్తిని ఆపాదించేంతవరకు అధికారాన్ని మరియు నియంత్రణను కొనసాగించాలని కోరుకున్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న మెస్సీయ యేసు అని జనాభాకు స్పష్టమవుతోంది. నాయకులు వారి సంప్రదాయాలలో సుఖంగా ఉన్నారు మరియు ఈ శ్రేష్టమైన రబ్బీలకు మెస్సీయ వారి రాజుగా ఉండాలంటే జీవితంలో ఇంత నీచమైన స్థితి నుండి రాలేడు. స్వర్గరాజ్యం. అతను ఉపమానాల ద్వారా బోధించాడు. ఒక రైతు తన విత్తనం విత్తడానికి బయలుదేరాడు. అతను విత్తనాన్ని చల్లుతుండగా కొన్ని దారిలో పడ్డాయి, పక్షులు వచ్చి దానిని తిన్నాయి. కొన్ని మట్టి లేని రాతి ప్రదేశాలపై పడ్డాయి. నేల నిస్సారంగా ఉన్నందున ఇది త్వరగా పెరిగింది. అయితే సూర్యుడు ఉదయించేసరికి మొక్కలు కాలిపోయాయి, వేర్లు లేకపోవడంతో అవి ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముళ్లపొదల్లో పడ్డాయి, అవి పెరిగి ధాన్యాన్ని పండించకుండా మొక్కలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇంకొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి, అది పెరిగి పెరిగి పంటను పండించి 30, 60 లేదా 100 రెట్లు కూడా గుణించింది. వివరణ. రైతు మాట విత్తాడు. కొంతమంది దానిని వింటారు, అయితే సాతాను వచ్చి దానిని త్వరగా తీసుకెళ్తున్నారు. మరికొందరు మొదట ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు, కాని వారికి మూలం లేనందున వారు కొద్దికాలం మాత్రమే ఉంటారు. మరికొందరు, ఈ మాట వినండి కాని ఈ జీవితంలోని చింతలు, సంపద యొక్క మోసం మరియు ఇతర వస్తువులపై కోరికలు వచ్చి పదాన్ని ఫలించకుండా చేస్తాయి. ఇతరులు పదాన్ని విని అంగీకరించి ఉత్పత్తి చేస్తారు 30, 60 లేదా 100 రెట్లు ఎక్కువ. వివరణ ముగింపు. ఒక మనిషి నేలమీద విత్తనాన్ని చల్లాడు. రాత్రి పగలు అతను నిద్రపోయినా లేచినా విత్తనం ఎలా మొలకెత్తుతుంది మరియు పెరుగుతుంది అతనికి ఎలా తెలియదు. నేల స్వయంగా ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తుంది, మొదట కొమ్మ, తరువాత తల, తరువాత తలలోని పూర్తి కెర్నల్. ధాన్యం పండిన వెంటనే కోత వచ్చింది కాబట్టి అతను కొడవలి వేస్తాడు. ఇది కూడా ఆవాలు వంటిది. ఇది మీరు భూమిలో నాటిన అతి చిన్న విత్తనం. ఇంకా నాటినప్పుడు అది పెరుగుతుంది మరియు అన్ని తోట మొక్కలలో పెద్దదిగా మారుతుంది. గాలిలో పక్షులు దాని నీడలో కూర్చునేంత పెద్ద కొమ్మలతో. కంపైలర్ యొక్క వ్యాఖ్య: విత్తనం యేసు యొక్క ప్రాయశ్చిత్త త్యాగం మరియు పునరుద్ధానం అందించే శుభవార్త, అతని సందేశాన్ని వినడానికి మరియు క్రీస్తు మరణానికి సమాధి చేయబడిన అతని బోధనలకు కట్టుబడి ఆయనపై నమ్మకం ఉంచడానికి ఇష్టపడేవారికి పాపక్షమాపణ. వ్యాఖ్యను ముగించు. ఒక దుష్టాత్మతో ఉన్న వ్యక్తి అతనిని కలవడానికి సమాధుల నుండి వచ్చాడు. అతను తరచుగా చేతులు మరియు కాళ్లతో బంధించబడ్డాడు, కాని అతను గొలుసులను చించివేసి అతని పాదాలకు ఉన్న ఇనుపలను విరిచాడు. అతను యేసును చూసినప్పుడు అతను తన స్వరంతో ఇలా అరిచాడు: యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకు ఏమి కావాలి? నువ్వు నన్ను హింసించనని దేవుడితో ప్రమాణం చెయ్యి. ఎందుకంటే యేసు అతనితో, దురాత్మ, ఈ మనిషి నుండి బయటికి రా. నీ పేరు ఏమిటి? లెజియన్ అతను బదులిచ్చాడు. తమను పందుల మంద మధ్యకు పంపమని యేసును వేడుకున్నారు. దీంతో పందులు ఏటవాలు ఒడ్డునుంచి సరస్సులోకి దూసుకెళ్లి నీటిలో మునిగిపోయాయి. ఏం జరిగిందో చూసేందుకు జనం బయటకు వెళ్లారు. వారు దయ్యం పట్టిన వ్యక్తి కూర్చొని దుస్తులు ధరించి మరియు సరైన మనస్సుతో కనిపించినప్పుడు వారు భయపడ్డారు. ఇది చూసిన వారు దయ్యం పట్టిన వ్యక్తికి జరిగిన విషయాన్ని ప్రజలకు చెప్పారు మరియు పందుల గురించి కూడా చెప్పారు. యేసు పడవ ఎక్కుతుండగా దయ్యం పట్టిన వ్యక్తి అతనితో వెళ్లమని వేడుకున్నాడు. యేసు అతనిని అనుమతించలేదు, కాని నీ ఇంటికి వెళ్లి ప్రభువు నీకోసం ఎంత చేశాడో మరియు అతను నిన్ను ఎలా కరుణించాడో వారికి చెప్పండి అని చెప్పాడు. కాబట్టి ఆ వ్యక్తి వెళ్లి దెకపోలిస్లో యేసు తన కోసం ఎంత చేశాడో చెప్పడం ప్రారంభించాడు. మరియు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. రాజ్యం గురించి ఉపమానాల పాయింట్. మోసియాక్ ఒడంబడిక ద్వారా దేవుడు తన ప్రజలకు బోధించాడు అతను కొత్త ఒడంబడిక ద్వారా క్షమాపణ తెస్తానని. ఈ కొత్త ఒడంబడిక అతని కుమారుడైన నజరేయుడైన యేసు ద్వారా వస్తుంది. విధేయత ద్వారా ఆయనపై నమ్మకం ఉంచే అన్యజనులతో సహా ప్రతి ఒక్కరికీ నిత్యజీవం యొక్క వాగ్దానం ఇందులో ఉంటుంది. అతని శిష్యులను ఒప్పించడం మరియు సిద్ధం చేయడం, 12 మందిని తన దగ్గరకు పిలిచి ఇద్దరిని పంపించి దుష్టశక్తులపై వారికి అధికారం ఇచ్చాడు. వారు బయటకు వెళ్లి ప్రజలు పశ్చాత్తాపపడాలని బోధించారు. వారు అనేక దయ్యాలను వెళ్లగొట్టారు మరియు అనేక మంది రోగులకు నూనెతో అభిషేకం చేసి స్వస్థపరిచారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: పశ్చాత్తాపం అనేది ఒకరి ఆలోచనా విధానాన్ని మరియు ప్రవర్తించే విధానాన్ని మారుస్తుంది. వ్యాఖ్యను ముగించు. మనుష్యకుమారుడు చాలా బాధలు అనుభవించి పెద్దలు, ప్రధాన యాజకులు మరియు ధర్మశాస్త్రవేత్తలచే తిరస్కరించబడాలి మరియు అతను చంపబడాలి మరియు 3 రోజుల తర్వాత తిరిగి లేవాలి అని యేసు తన శిష్యులతో చెప్పాడు. ఎవరైనా నా శిష్యుని ద్వారా చేయాలనుకుంటే అతను యేసును మొదటిగా మరియు చివరిగా ఉంచి ఆయనను అనుసరించాలి. తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు, కాని నా కోసం మరియు సువార్త కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకుంటాడు. ఒక వ్యక్తి లోకమంతటినీ సంపాదించుకున్నా తన ప్రాణాన్ని పోగొట్టుకోవడం వల్ల ప్రయోజనమేమిటి? లేక మనిషి తన ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలడు? ఈ వ్యభిచార పాపపు తరంలో ఎవరైనా నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడితే మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో పరిశుద్ధ దూతలతో కలిసి వచ్చేటప్పుడు సిగ్గుపడతాడు. నేను మీతో నిజం చెప్తున్నాను, ఇక్కడ నిలబడి ఉన్న కొందరు దేవుని రాజ్యం శక్తితో రావడాన్ని చూసే ముందు మరణం రుచి చూడరు. 6 రోజుల తర్వాత యేసు పేతురు, జేమ్స్ మరియు యోహానులను తనతో పాటు తీసుకుని ఒక ఎత్తైన కొండపైకి తీసుకెళ్లాడు. అక్కడ వారు ఒంటరిగా ఉన్నారు. అక్కడ అతను వారి ముందు రూపాంతరం చెందాడు. అతని బట్టలు మిరుమిట్లు గొలిపే తెల్లగా మారాయి. ప్రపంచంలో ఎవరైనా వాటిని బ్లీచ్ చేయలేని విధంగా తెల్లగా మారాయి. మరియు యేసుతో మాట్లాడుతున్న ఏలియా మరియు మోషే వారి ముందు కనిపించారు. ఒక మేఘం కనిపించింది మరియు వారిని చుట్టుముట్టింది, మరియు మేఘం నుండి ఒక స్వరం వచ్చింది: ఈయన నేను ప్రేమించే నా కుమారుడు, అతని మాట వినండి. అకస్మాత్తుగా వారు చుట్టూ చూసినప్పుడు వారు యేసు తప్ప తమతో ఉన్నవారిని చూడలేదు. ర్యాంక్ మరియు స్థానం గురించి తన శిష్యుల మధ్య వాగ్వాదాన్ని పరిష్కరించడానికి యేసు చెప్పాడు, ఎవరైనా మొదటివాడు కావాలనుకుంటే అతను చివరివాడు మరియు అందరికీ సేవకుడు. వ్యాఖ్య: క్రీస్తు, ఆయన చర్చిలోని వారందరూ సేవకులు. కొందరు పరిసయ్యులు వచ్చి, ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం న్యాయమా అని అడిగారు. మోషే నీకు ఏమి ఆజ్ఞాపించాడు? ఆయన బదిలిచ్చారు. వాళ్లు విడాకుల సర్టిఫికేట్ రాసి ఆమెను పంపించేందుకు మోషే ఒక వ్యక్తిని అనుమతించాడు అని చెప్పారు. మీ హృదయాలు కఠినంగా ఉన్నాయి కాబట్టి మోషే మీకు ఈ ధర్మశాస్త్రాన్ని వ్రాశాడు అని యేసు జవాబిచ్చాడు. కాని సృష్టి ప్రారంభంలో దేవుడు వారిని మగ మరియు ఆడగా చేశాడు. ఈ కారణంగా ఒక వ్యక్తి తన తండ్రిని మరియు తల్లిని విడిచిపెట్టి తన భార్యతో ఐక్యంగా ఉంటాడు మరియు ఇద్దరూ ఒకే శరీరమవుతారు. కాబట్టి వారు ఇకపై ఇద్దరు కాదు కాని ఒకరు. అందుచేత దేవుడు కలిపిన దానిని మనిషి విడదీయకూడదు. వారు మళ్లీ ఇంట్లో ఉన్నప్పుడు శిష్యులు యేసును దీని గురించి అడిగారు. అతను సమాధానమిచ్చాడు, విడాకులు తీసుకునే ఎవరైనా. అపోలువో అనే గ్రీకు పదం విడాకులు ఇవ్వకుండా పంపబడింది. అతని భార్య మరొక స్త్రీని వివాహం చేసుకుంటుంది, ఆమెకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తుంది, మరియు ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చి మరొక వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆమె వ్యభిచారం చేస్తుంది. కంపైలర్ యొక్క వ్యాఖ్య: విడాకుల ధ్రువీకరణ పత్రం లేకుండా పంపబడినప్పుడు లేదా దూరంగా ఉంచబడినప్పుడు భార్య ఇప్పటికీ వివాహం చేసుకుంటుంది. ఇది గ్రీకు పదం అపోలువో యొక్క అర్థం. ఆమె సర్టిఫికేట్ లేకుండా వివాహం చేసుకుంటే విడాకులు తీసుకోకుండా పంపినందున ఆమెను పంపిన భర్తతో ఆమె వివాహ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది, కావున ఆమె వ్యభిచారిణి. సర్టిఫికేట్తో భార్య ఇకపై వివాహం చేసుకోలేదు మరియు తద్వారా పునర్వివాహం చేసుకోవడానికి ఉచితం కాబట్టి వివాహ ఒడంబడికను విచ్ఛిన్నం చేయడం లేదు కాబట్టి వ్యభిచారి కాదు. ద్వితీయోపదేశకాండము 24లో నమోదు చేయబడినట్లుగా పరిసయ్యులకు దీని గురించి బాగా తెలుసు. ఒక వ్యక్తి అతని వద్దకు పరిగెత్తి అతని ముందు మోకాళ్లపై పడ్డాడు. మంచి గురువుగారు, నిత్యజీవాన్ని పొందాలంటే నేనేం చేయాలి? నేను చిన్నప్పటినుంచి చట్టాన్ని పాటిస్తున్నాను, ఒక్కటి నీకు లోటు అన్నాడు. వెళ్ళు, నీ దగ్గర ఉన్నదంతా అమ్మి పేదలకు ఇవ్వు, అప్పుడు నీకు పరలోకంలో నిధి ఉంటుంది. అప్పుడు రండి, నన్ను అనుసరించండి. దీంతో ఆ వ్యక్తి మొహం వాలిపోయింది. అతనికి గొప్ప సంపద ఉంది కాబట్టి అతను విచారంగా వెళ్ళిపోయాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: ఈ వ్యక్తి తన స్వంత సంపదపై ఆధారపడ్డాడు. అందువల్ల దేవుని సంపద కంటే జీవితంలోని ఆనందాలను వదులుకోవడానికి ఇష్టపడలేదు. వ్యాఖ్యను ముగించు. యేసు భూసంబంధమైన రాజ్యాన్ని స్థాపిస్తాడని భావించిన జెబెదీ కుమారులు జేమ్స్ మరియు యోహాను, నీ మహిమలో మనలో ఒకరిని మీ కుడివైపు మరొకరు మీ ఎడమవైపు కూర్చోనివ్వండి అని అడిగారు. రాజ్యంలో గొప్పవాళ్లు కావాలంటే అది తన ఇష్టం అని యేసు జవాబిచ్చాడు. అన్యజనుల పాలకులుగా పరిగణించబడేవారు వారిపై ప్రభువు చేస్తారని మరియు వారి ఉన్నతాధికారులు వారిపై అధికారం చెలాయిస్తారని మీకు తెలుసు. నీతో అలా కాదు. బదులుగా మీలో గొప్పవారు కావాలనుకునేవాడు మీ సేవకుడై ఉండాలి, మరియు మొదటిగా ఉండాలనుకునేవాడు అందరికీ దాసుడై ఉండాలి. మనుష్యకుమారుడు కూడా సేవింపబడుటకు రాలేదుగాని సేవ చేయుటకు మరియు అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. వారు యెరూషలేమును సమీపించి ఒలీవల కొండ వద్ద ఉన్న బేత్ఫాగే మరియు బేతనీయులకు వచ్చినప్పుడు యేసు తన ఇద్దరు శిష్యులను పంపి వారితో ఇలా అన్నాడు, మీ ముందున్న గ్రామానికి వెళ్ళండి. మీరు దానిలోకి ప్రవేశించినప్పుడు మీరు ఒక గాడిద పిల్లను కట్టివేస్తారు. అక్కడ ఎవరూ ప్రయాణించలేదు. దాన్ని విప్పి ఇక్కడికి తీసుకురా. అప్పుడు యేసు మరియు వారి వస్త్రాలు దానిమీద విసిరి అతను దానిపై కూర్చున్నాడు. చాలామంది ప్రజలు తమ అంగీలను రోడ్డుపై విప్పారు, మరికొందరు పొలాల్లో తాము కత్తిరించిన కొమ్మలను విస్తరించారు. ముందు వెళ్లిన వాళ్లు, వెంబడించేవాళ్లు హోసన్నా, ప్రభువు నామమున వచ్చువాడు ధన్యుడు, మా తండ్రి దావీదు రాబోయే రాజ్యం ధన్యమైనది, అత్యున్నతమైన హోసన్నా. ఆయన గుడి నుండి బయలుదేరుతుండగా ఆయన శిష్యులలో ఒకడు, చూడండి బోధకుడా, ఎంత భారీ రాళ్ళు, ఎంత అద్భుతమైన భవనాలు, మీకు ఈ గొప్ప భవనాలన్నీ కనిపిస్తున్నాయా? యేసు జవాబిచ్చాడు, ఇక్కడ ఒక రాయి ఇంకొక దానిపై ఉండదు, అందరూ పడగొట్టబడతారు. యేసు ఆలయానికి ఎదురుగా ఒలీవల కొండపై కూర్చుని ఉండగా పేతురు, జేమ్స్, యోహాను మరియు ఆండ్రూ అతనిని ఏకాంతంగా అడిగారు, మాకు చెప్పండి, ఇవి ఎప్పుడు జరుగుతాయి? మరి అవన్నీ నెరవేరబోతున్నాయనడానికి సంకేతం ఏమిటి? మిమ్మల్ని ఎవరూ మోసం చేయకుండా చూసుకోండి. చాలామంది నా పేరు మీద వచ్చి నేనే అతనే అని చెప్పుకుని చాలా మందిని మోసం చేస్తారు. మీరు యుద్ధాల గురించి మరియు యుద్ధాల గురించిన పుకార్లు విన్నప్పుడు ఆందోళన చెందకండి. అలాంటివి జరగాలి, కానీ అంతం ఇంకా రావలసి ఉంది. మీరు మీ రక్షణలో ఉండాలి. మిమ్మల్ని స్థానిక సభలకు అప్పగిస్తారు మరియు సమాజ మందిరాల్లో కొరడాలతో కొట్టబడతారు. నా నిమిత్తము మీరు గవర్నర్ల ముందు, రాజుల ఎదుట వారికి సాక్షులుగా నిలబడతారు. మార్కు 13:1-9 అయితే అవి ఎప్పుడు జరుగుతాయి? నాశనానికి కారణమయ్యే అసహ్యత తనకు చెందని చోట నిలబడటం మీరు చూసినప్పుడు పాఠకులు అర్థం చేసుకోనివ్వండి. యూదేలో ఉన్నవారు పర్వతాలకు పారిపోనివ్వండి. సంకలనకర్త యొక్క వ్యాఖ్య: దేవాలయం ధ్వంసం చేయబోతున్నందున యెరూషలేము నుండి బయలుదేరే సమయం ఆసన్నమైందని శిష్యులు తెలుసుకుంటారు. దానియేలు 9:27 చూడండి. వ్యాఖ్యను ముగించు. అయితే ఆ రోజుల్లో ఆ బాధను అనుసరించి సూర్యుడు చీకటిగా ఉంటాడు, మరియు చంద్రుడు తన కాంతిని ఇవ్వడు. నక్షత్రాలు ఆకాశం నుండి వస్తాయి, మరియు ఆకాశ శరీరాలు కదిలిపోతాయి. ఆ సమయంలో మనుష్యకుమారుడు గొప్ప శక్తితో, మహిమతో మేఘాలపై రావడం చూస్తారు. మరియు అతను తన దేవదూతలను పంపి భూమి యొక్క చివరల నుండి ఆకాశపు చివరలను, 4 దిక్కుల నుండి తాను ఎన్నుకోబడిన వారిని సమకూరుస్తాడు. ఇప్పుడు అంజూరపు చెట్టు నుండి ఈ పాఠం నేర్చుకోండి. దాని కొమ్మలు లేతగా మరియు దాని ఆకులు రాగానే వేసవికాలం దగ్గర పడుతుందని మీకు తెలుసు. అయినప్పటికీ ఈ విషయాలు జరుగుతున్నాయని మీరు చూసినప్పుడు అది తలుపు దగ్గరే ఉందని మీకు తెలుసు. నేను మీతో నిజం చెప్తున్నాను, ఇవన్నీ జరిగే వరకు ఈ తరం ఖచ్చితంగా గతించదు. స్వర్గం మరియు భూమి గతించిపోతాయి, కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు. ఆ రోజు లేదా గంట గురించి ఎవరికీ తెలియదు. పరలోకంలోని దేవదూతలకు లేదా కుమారుడికి కూడా తెలియదు, కాని తండ్రికి మాత్రమే. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. ఇది ఒక వ్యక్తి దూరంగా వెళ్లడం వంటిది. అతను తన ఇంటిని విడిచిపెట్టి తన సేవకులను, ప్రతి ఒక్కరికీ తనకు అప్పగించిన పనిని నిర్వహిస్తాడు మరియు తలుపు వద్ద ఉన్న వ్యక్తిని జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. కాబట్టి ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో, సాయంత్రం లేదా అర్ధరాత్రి లేదా కోడికూయినప్పుడు లేదా తెల్లవారుజామున తిరిగి వస్తాడో మీకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అతను అకస్మాత్తుగా వస్తే అతను మిమ్మల్ని కనుగొననివ్వవద్దు. నిద్రపోతున్నాను, నేను మీకు చెప్పేది నేను అందరికీ చెబుతాను, చూడండి. కంపైలర్ యొక్క వ్యాఖ్య: పాత ఒడంబడికలో మోక్షం మరియు పాపక్షమాపణ అందుబాటులో ఉండదని, అయితే అతని ప్రాయశ్చిత్త త్యాగం తరువాత కొత్త ఒడంబడికలో అందుబాటులోకి వస్తుందని సువార్త ప్రకటించడానికి యేసు పురుషులను ఎంచుకున్నాడు. తమ ప్రియమైన రాజు డేవిడ్ చేసినట్లుగా భూసంబంధమైన రాజ్యాన్ని స్థాపించబోయే మెస్సీయ యేసు అని వారు విశ్వసించారు. క్రీస్తు యొక్క పునరుద్ధానం, ప్రత్యక్షత మరియు స్వర్గానికి తిరిగి వెళ్లడం వారు వ్యక్తిగతంగా చూసిన తరువాత, వారు చివరకు అవసరమైనప్పుడు మరియు అవసరమైతే అతని కోసం తమ ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వారి సాక్ష్యం మరియు నీతివంతమైన జీవితాలు సాక్షులు కాని వారందరికీ విశ్వసించడం మరియు విధేయత చూపడం సాధ్యం చేస్తాయి. వ్యాఖ్యను ముగించు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: అక్కడ ఉన్నవారికి వారి గౌరవనీయమైన ఆలయాన్ని నాశనం చేయడాన్ని కొందరు చూస్తారని చెప్పబడింది. అయితే యేసు తీసుకువచ్చిన వార్త వాగ్దానం చేయబడిన శుభవార్త, పాపక్షమాపణ మరియు అతని ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా మోక్షం. అది ఎప్పటికీ నిలబడేది. అయితే మనుష్యకుమారుడు తిరిగి వచ్చి తన వాక్యానికి విశ్వాసం మరియు విధేయతతో మోక్షాన్ని ఎన్నుకున్న వారిని సేకరించే సమయం వస్తోంది. వ్యాఖ్యను ముగించు. ప్లాటింగ్ పరిసయ్యులు. యేసు సమాజ మందిరానికి వెళ్లాడు. అక్కడ ఒక చేతితో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను సబ్బాత్ నాడు స్వస్థత చేస్తాడా అని పరిసయ్యులు తమను తాము ప్రశ్నించుకున్నారు. కాబట్టి యేసు చేతికి చిక్కిన వ్యక్తితో, అందరి ముందు లేచి నిలబడు అని చెప్పాడు. అప్పుడు యేసు వారిని ఇలా అడిగాడు: విశ్రాంతి రోజున ఏది న్యాయమైనది, మంచి చేయడం లేదా చెడు చేయడం, ప్రాణాలను రక్షించడం లేదా చంపడం? కాని వారు మౌనంగా ఉండిపోయారు. అతను కోపంతో చుట్టుపక్కల వారిని చూసి, వారి మొండి హృదయాలను చూసి తీవ్రంగా బాధపడ్డాడు. ఆ వ్యక్తితో, నీ చేయి చాచు అన్నాడు. అతను దానిని విస్తరించాడు మరియు అతని చేతి పూర్తిగా పునరుద్ధరించబడింది. అప్పుడు పరిసయ్యులు బయటికి వెళ్లి హేరోదీయులతో కలిసి యేసును ఎలా చంపాలా అని పన్నాగం పన్నారు. యేసు ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆయన బోధించడం లేదా అద్భుతం చేయడం వినడానికి మళ్లీ జనం గుమిగూడారు. యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు అతనికి బీజబూబు పట్టుకుంది. రాక్షసుల యువరాజు ద్వారా అతను రాక్షసులను వెళ్లగొట్టాడు. యేసు సాతాను సాతానును ఎలా వెళ్లగొట్టగలడు? ఒక రాజ్యం తనకు వ్యతిరేకంగా విభజించబడితే ఆ రాజ్యం నిలబడదు. ఒక ఇల్లు తనకు వ్యతిరేకంగా విభజించబడితే ఆ ఇల్లు నిలబడదు. మరియు సాతాను తనను తాను ఎదిరించి విభజించబడినట్లయితే అతడు నిలబడలేడు. అతని ముగింపు వచ్చింది. నిజానికి బలవంతుడి ఇంట్లోకి ప్రవేశించి బలవంతుడైన వ్యక్తిని కట్టడిచేస్తే తప్ప అతని ఆస్తులను ఎవరూ ఎత్తుకెళ్లలేరు. అప్పుడు అతను తన ఇంటిని దోచుకోవచ్చు. నేను మీతో నిజం చెప్తున్నాను, మనుష్యుల పాపాలు మరియు దైవదూషణలు వారికి క్షమించబడతాయి. అయితే పరిశుద్ధాత్మను దూషించేవాడు ఎప్పటికీ క్షమించబడడు. అతను శాశ్వతమైన పాపానికి పాల్పడ్డాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషించడం అనేది సాతానుకు పరిశుద్ధాత్మ పని మరియు శక్తిని ఆపాదిస్తున్నట్లు కనిపిస్తుంది. వ్యాఖ్యను ముగించు. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు మరియు కొంతమంది ధర్మశాస్త్రవేత్తలు యేసు చుట్టూ చేరి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన అంటే కడుక్కోని చేతులతో భోజనం చేయడం చూశారు. పరిసయ్యులు మరియు యూదులందరూ పెద్దల సంప్రదాయాన్ని పాటిస్తూ చేతులు కడుక్కోవడమే తప్ప భోజనం చేయరు. మీ శిష్యులు వారితో భోజనం చేయకుండా పెద్దల సంప్రదాయం ప్రకారం ఎందుకు జీవించరని అడిగారు. అపవిత్రమైన చేతులు, అతను జవాబిచ్చాడు. యెషయా కపటులైన మీ గురించి ప్రవచించాడు. ఇలా వ్రాయబడింది, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గౌరవిస్తారు, కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తారు. వారి బోధనలు మనుష్యులు బోధించే నియమాలు కాని, మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుష్యుల సంప్రదాయాలకు కట్టుబడి ఉన్నారు. మరియు అతను వారితో ఇలా అన్నాడు, దేవుని ఆజ్ఞలను పాటించడానికి మీకు మంచి మార్గం ఉంది. మీ స్వంత సంప్రదాయాలు, యేసు వివరిస్తూ, ప్రతి ఒక్కరూ నా మాట వినండి మరియు ఇది అర్థం చేసుకోండి. బయటి ఏది అతనిలోనికి వెళ్లడం ద్వారా అతన్ని అపవిత్రం చేయదు. బదులుగా మనిషి నుండి బయటకు వచ్చేదే అతన్ని అపవిత్రం చేస్తుంది. పరిసయ్యులు వచ్చి యేసును ప్రశ్నించడం మొదలుపెట్టారు. అతన్ని పరీక్షించడానికి వారు అతనిని స్వర్గం నుండి ఒక సూచన కోసం అడిగారు. అతను గాఢంగా నిట్టూర్చాడు. ఈ తరం ఎందుకు అద్భుత సంకేతం కోసం అడుగుతుంది? దానికి సంకేతం ఇవ్వబడదని నేను మీకు నిజం చెప్తున్నాను. కంపైలర్ యొక్క వ్యాఖ్య, పరిసయ్యులు అతని అనేక అద్భుతాల గురించి తెలుసుకున్నందున వచ్చారు. చనిపోయిన వారిని లేపడం, చాలా తక్కువ ఆహారంతో వేలమందికి ఆహారం ఇవ్వడం మరియు యూదయలోని అనేక ప్రాంతాల్లో వందల మందికి వైద్యం చేయడం సరిపోలేదు. వారు దేవుడిగా గుర్తించడానికి నిరాకరించిన భూమిపై ఉన్న వ్యక్తి నుండి కాదు, స్వర్గంలో ఉన్న దేవుని నుండి ఒక అద్భుతాన్ని కోరుకున్నారు. వ్యాఖ్యను ముగించు. యేసు యెరూషలేము చేరుకున్నప్పుడు ఆలయ ప్రాంతంలోకి ప్రవేశించి అక్కడ కొనుగోళ్లు మరియు విక్రయిస్తున్న వారిని వెళ్లగొట్టడం ప్రారంభించాడు. అతను డబ్బు మార్చేవారి బల్లలను మరియు పావురాలను అమ్మేవారి బెంచీలను పడగొట్టాడు మరియు ఆలయ కోర్టుల ద్వారా సరుకులను తీసుకెళ్లడానికి ఎవరినీ అనుమతించలేదు. మరియు అతను వారికి బోధిస్తున్నప్పుడు, నా ఇల్లు అన్ని దేశాలకు ప్రార్థన మందిరం అని వ్రాయబడిందా? కాని మీరు దానిని దోపిడీదారుల గుహగా చేశారు. ప్రధాన యాజకులు మరియు ధర్మశాస్త్రవేత్తలు అది విని అతనిని చంపడానికి మార్గం వెతకడం ప్రారంభించారు, ఎందుకంటే వారు అతని బోధకు ఆశ్చర్యపోయారు. వారు మరల యెరూషలేముకు వచ్చారు. యేసు దేవాలయంలో నడుచుకుంటూ ఉండగా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఆయన దగ్గరికి వచ్చారు. ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నావు? వాళ్లు అడిగెను. ఇలా చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? యేసు, నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పు. నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెప్తాను. జాన్ యొక్క బాప్టిజం, ఇది స్వర్గం నుండి వచ్చినదా లేక మనుష్యుల నుండి వచ్చినదా? చెప్పండి. వారు తమలో తాము చర్చించుకుని స్వర్గం నుండి అని మనం చెబితే, అలాంటప్పుడు మీరు అతన్ని ఎందుకు నమ్మలేదు? కాని మనం మనుష్యుల నుండి అని చెబితే వారు ప్రజలకు భయపడేవారు, ఎందుకంటే యోహాను నిజంగా ప్రవక్త అని అందరూ భావించారు. కాబట్టి వారు మాకు తెలియదు అని అని యేసుకు సమాధానమిచ్చారు. యేసు, నేను ఏ అధికారంతో వీటిని చేస్తున్నానో మీకు చెప్పను అని చెప్పాడు. ఒక వ్యక్తి ద్రాక్ష తోటను నాటాడు. దాని చుట్టూ గోడ కట్టి ద్రాక్షారసం కోసం గొయ్యి తవ్వి కావలికోట నిర్మించాడు. ఆ తర్వాత అతను ద్రాక్ష తోటను కొంతమంది రైతులకు కౌలుకు తీసుకుని ప్రయాణానికి బయలుదేరాడు. కోత సమయంలో అతను ద్రాక్ష తోటలోని కొన్ని పండ్లను సేకరించడానికి కౌలుదారుల వద్దకు ఒక సేవకుడిని పంపాడు. అయితే వాళ్లు అతన్ని పట్టుకుని కొట్టివట్టి చేతులతో పంపించేశారు. అప్పుడు అతను వారి వద్దకు మరొక సేవకుని పంపాడు. వారు ఈ వ్యక్తి తలపై కొట్టారు మరియు అతనిని అవమానకరంగా ప్రవర్తించారు. అతను ఇంకొకరిని పంపాడు మరియు వారు చంపబడ్డారు. అతను చాలామందిని పంపాడు. వారిలో కొందరిని కొట్టారు, మరికొందరిని చంపారు. అతనికి పంపడానికి ఒకడు మిగిలి ఉన్నాడు, అతను ప్రేమించిన కొడుకు. వాళ్లు నా కొడుకుని గౌరవిస్తారు అని చెప్పి అందరికంటే చివరిగా అతన్ని పంపించాడు. అయితే కౌలుదారులు ఒకరితో ఒకరు, ఇతనే వారసుడు, రండి అతన్ని చంపేద్దాం, వారసత్వం మనదే అవుతుంది కాబట్టి వారు అతనిని పట్టుకుని చంపి ద్రాక్షతోటలో నుండి బయటపడేశారు. అప్పుడు ద్రాక్షతోట యజమాని ఏమి చేస్తాడు? అతను వచ్చి ఆ కౌలుదారులను చంపి ద్రాక్షతోటను ఇతరులకు ఇస్తాడు. మీరు ఈ లేఖనాన్ని చదవలేదా? బిల్డర్లు తిరస్కరించిన రాయి శిలాఫలకమైంది, ప్రభువు దీన్ని చేశాడు. ఇది మన దృష్టికి అద్భుతంగా ఉందా? ఆ ఉపమానము తమకు విరోధముగా చెప్పాడని వారికి తెలిసియుండెను గనుక ఆయనను బంధించుటకు మార్గము వెదకుచుండిరి. తరువాత వారు యేసును అతని మాటలలో పట్టుకోవడానికి కొంతమంది పరిసయ్యులను మరియు హెరోదియన్లను అతని వద్దకు పంపారు. వాళ్లు ఆయన దగ్గరికి వచ్చి, బోధకుడా, నువ్వు నిజాయితీపరుడని మాకు తెలుసు. మీరు మనుషులచే లొంగిపోరు, ఎందుకంటే వారు ఎవరో మీరు శ్రద్ధ వహించరు, కాని మీరు సత్యానికి అనుగుణంగా దేవుని మార్గాన్ని బోధిస్తారు. సీజర్కి పన్నులు చెల్లించడం సరైనదేనా లేదా? చెల్లించాలా వద్దా? కాని యేసుకు వారి కపటత్వం తెలుసు. నన్ను ట్రాప్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు? అతను అడిగాడు. నాకు ఒక దేనారము తీసుకురండి మరియు నన్ను చూడనివ్వండి. వారు నాణం తెచ్చారు మరియు అతను వారిని అడిగాడు, ఇది ఎవరి చిత్రం? మరి ఎవరి శాసనం? సీజర్ అని వారు సమాధానమిచ్చారు. అప్పుడు యేసు వారితో, కైజర్కి చెందినది కైజర్కి, దేవునికి చెందినది దేవునికి ఇవ్వండి అని చెప్పాడు. అప్పుడు పునరుత్థానం లేదని చెప్పే సద్దుకయ్యులు అతని వద్దకు ఒక ప్రశ్నతో వచ్చారు. బోధకుడా, ఒక వ్యక్తి చనిపోయి భార్యను విడిచిపెట్టి పిల్లలు లేకుంటే ఆ వ్యక్తి విధవరాలిని పెళ్లాడాలని, తన సోదరుడికి పిల్లలను కనాలని మోషే మాకు రాశాడు. ఇప్పుడు ఏడుగురు సోదరులు ఉన్నారు. మొదటివాడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకుండా చనిపోయాడు. రెండవవాడు వితంతువును వివాహం చేసుకున్నాడు, కాని అతను కూడా చనిపోయాడు, అతనికి సంతానం లేదు. మూడోది కూడా అంతే. నిజానికి ఆ ఏడుగురిలో ఎవరూ పిల్లలను విడిచిపెట్టలేదు. చివరగా ఆ మహిళ కూడా మరణించింది. పునరుత్థానంలో ఆమె ఎవరికీ భార్య అవుతుంది? ఏడుగురు ఆమెకు వివాహం చేసుకున్నారు. యేసు ఇలా జవాబిచ్చాడు, మీకు లేఖనాలు లేదా దేవుని శక్తి తెలియదు కాబట్టి మీరు పొరపాటు పడలేదా? చనిపోయినవారు లేచినప్పుడు వారు వివాహం చేసుకోరు లేదా వివాహం చేసుకోరు. వారు స్వర్గంలోని దేవదూతల వలె ఉంటారు. ఇప్పుడు చనిపోయిన వారి పునరుద్ధానాన్ని గురించి మోషే పుస్తకంలో పొదల వృత్తాంతంలో, నేను అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు మరియు యాకోబు దేవుడు అని దేవుడు అతనితో ఎలా చెప్పాడో మీరు చదవలేదా? ఆయన చనిపోయిన వారికి దేవుడు కాదు, జీవించి ఉన్నవారికి దేవుడు. మీరు చాలా తప్పుగా భావించారు. న్యాయబోధకులలో ఒకరు వచ్చి వారి చర్చలు విన్నారు. యేసు వారికి చక్కని సమాధానమిచ్చాడని గమనించి, అన్ని ఆజ్ఞలలోకెల్లా ముఖ్యమైనది ఏది అని అడిగాడు. అత్యంత ముఖ్యమైనది, యేసు ఇలా జవాబిచ్చాడు, ఇస్రాయేలూ వినండి, మన దేవుడైన యెహోవా ప్రభువు ఒక్కడే. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించుము. నీ శక్తితో రెండవది ఇది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము, వీటికంటే గొప్ప ఆజ్ఞ లేదు. బాగా చెప్పావు గురువుగారు అని ఆ వ్యక్తి బదులిచ్చాడు. భగవంతుడు ఒక్కడే, ఆయన తప్ప మరొకరు లేరని మీరు చెప్పడం నిజమే. ఆయనను మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ అవగాహనతో, మీ పూర్ణ శక్తితో ప్రేమించడం, ప్రేమించడం. అన్ని దహనబలులకంటే బలులకంటే నీవలే నీ పొరుగువాడు చాలా ముఖ్యమైనవాడు. అతడు తెలివిగా జవాబిచ్చాడని యేసు చూసి, నీవు దేవుని రాజ్యానికి దూరం కావు అని అతనితో అన్నాడు. మరియు అప్పటినుండి ఎవరూ అతనిని ప్రశ్నలు అడిగే ధైర్యం చేయలేదు. ప్రాయశ్చిత్త త్యాగం. పులియని రొట్టెల మొదటి రోజున వారు పస్కా గొర్రెపిల్లను బలిగా అర్పించినప్పుడు వారు తింటుండగా యేసు రొట్టె తీసుకుని ఆశీర్వదించిన తర్వాత దానిని విరిచి వారికి ఇచ్చి, తీసుకోండి, ఇది నా శరీరం. మరియు అతను ఒక కప్పు తీసుకున్నాడు. మరియు అతను కృతజ్ఞతలు తెలిపి అతను దానిని వారికి ఇచ్చాడు. మరియు వారు దానిని త్రాగారు. మరియు అతను వారితో ఇలా అన్నాడు, ఇది నా ఒడంబడిక రక్తం. ఇది చాలామంది కోసం చిందించబడుతుంది. నేను మీతో నిజంగా చెప్తున్నాను, నేను దేవుని రాజ్యంలో కొత్త ద్రాక్షపండ్లను త్రాగే రోజు వరకు మళ్లీ త్రాగను. కంపైలర్ యొక్క వ్యాఖ్య: యేసు శరీరం మానవ శరీరంలో దేవుడు, అది పాప క్షమాపణ కోసం ప్రాయశ్చిత్త త్యాగం అవుతుంది. అతను పునరుద్ధానం చేయబడినప్పుడు భౌతిక మనిషిపై సాతాను పట్టుకున్న మరణంపై ఏచ్ విజయం సాధించాడు. వ్యాఖ్యను ముగించు. వారు ఒలీవల కొండకు బయలుదేరారు. అక్కడ మీరందరూ పడిపోతారు, ఎందుకంటే నేను కాపరిని కొట్టేస్తాను, గొర్రెలు చెల్లాచెదురైపోతాయి అని వ్రాయబడిందని యేసు చెప్పాడు. అయితే నేను లేచిన తర్వాత నీకంటే ముందుగా గలిలేకు వెళ్తాను. పేతురు అతనితో, అందరూ పడిపోయినా నేను చేయను అన్నాడు. మరియు యేసు అతనితో, నిజంగా నేను నీతో చెప్తున్నాను, ఈ రాత్రి కోడి రెండుసార్లు కూయకముందే నువ్వు నన్ను మూడుసార్లు తిరస్కరిస్తావు. కాని అతను గట్టిగా చెప్పాడు, నేను మీతోపాటు చనిపోవలసి వచ్చినప్పటికీ నేను నిన్ను ఎన్నటికీ తిరస్కరించను. కొద్దిసేపటి తర్వాత ప్రధాన యాజకుని సేవకులలో ఒక అమ్మాయి వచ్చి పేతురు వేడెక్కడం చూసి అతని వైపు చూసి, నువ్వు కూడా నజరేయుడైన యేసుతో ఉన్నావు అని చెప్పింది. కాని అతను దానిని తిరస్కరించాడు, నువ్వు చెప్పేది నాకు తెలియదు లేదా అర్థం కాలేదు. మళ్లీ పేతురు యేసును తెలుసుకోలేకపోయాడు. మూడవసారి అతను తనను తాను తిట్టుకున్నాడు. మరియు అతను వారితో, మీరు మాట్లాడుతున్న ఈ వ్యక్తి నాకు తెలియదు అని ప్రమాణం చేశాడు. వెంటనే కోడి రెండోసారి కూసింది. అప్పుడు పేతురు, కోడి రెండుసార్లు కూయకముందే నువ్వు నన్ను మూడుసార్లు తిరస్కరిస్తావు అని యేసు తనతో చెప్పిన మాటను గుర్తుచేసుకున్నాడు. మరియు అతను విరిగి ఏడ్చాడు. తరువాత వారు గెత్సేమనే అనే ప్రదేశానికి వెళ్లారు. మరియు అతను తన శిష్యులతో, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ కూర్చోండి అని చెప్పాడు. అతను తనతో పీటర్ మరియు జేమ్స్ మరియు జాన్లను తీసుకువెళ్లాడు. మరియు చాలా బాధ మరియు ఆందోళన చెందడం ప్రారంభించాడు. నా ఆత్మ చాలా విచారంగా ఉంది, మరణం కూడా. ఇక్కడే ఉండి చూడు, మరికొంత దూరం వెళ్లి నేలమీద పడి వీలైతే తన నుండి గంట గడిచిపోవచ్చని ప్రార్థించాడు. మరియు అతను, అబ్బా నాన్న, మీకు అన్నీ సాధ్యమే, ఈ కప్పును నా నుండి తీసివేయండి, అయినా నేనేం చేస్తానో అది కాదు, నీ ఇష్టం, ఇప్పుడు గంట వచ్చింది. మనుష్యకుమారుడు పాపుల చేతికి అప్పగించబడ్డాడు. లేవండి, మనం వెళ్దాం, చూడు నా ద్రోహి చేతిలో ఉన్నాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: యేసు తొలగించబడాలని కోరుకున్న కప్పు ఒక పాత్ర లేదా దానిలోని వస్తువులు కాదు, కాని పెండింగ్లో ఉన్న సిలువ వేయడం, బాధల కప్పు, విధేయత ద్వారా ఆయనపై నమ్మకం ఉంచేవారికి పాప క్షమాపణ, మోక్షం మరియు శాశ్వత జీవితాన్ని తీసుకురావడానికి ఆయన చేసిన ప్రాయశ్చిత్త త్యాగం. వ్యాఖ్యను ముగించు. ఇప్పుడు ద్రోహి వారికి ఒక సంకేతం ఇచ్చాడు, నేను ముద్దు పెట్టుకునే వ్యక్తి, అతన్ని పట్టుకుని కాపలాగా తీసుకువెళ్ళండి. కాబట్టి యూదా వెంటనే అతని దగ్గరకు వెళ్లి, రబ్బీ, మరియు అతను అతనిని ముద్దు పెట్టుకున్నాడు. కాపలాదారులు అతని మీద చేయి వేసి అతనిని పట్టుకుని యేసును ప్రధాన యాజకుని దగ్గరకు తీసుకెళ్లారు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ కలిసి యేసును చంపడానికి అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం వెదకారు. కాని వారికి ఎవరూ దొరకలేదు, ఎందుకంటే చాలామంది అతనికి వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం చెప్పారు. కాని వారి సాక్ష్యం అంగీకరించలేదు. అందుచేత ప్రధాన యాజకుడు అతనితో, నీవు ఆశీర్వదించబడిన కుమారుడైన క్రీస్తువా? యేసు, నేను ఉన్నాను. మరియు మనుష్యకుమారుడు శక్తి యొక్క కుడిపార్శ్వమున కూర్చుండుట మరియు ఆకాశ మేఘములతో వచ్చుట మీరు చూస్తారు అని చెప్పాడు. ఇంకా మనకు ఏ సాక్షులు కావాలి? మీరు అతని దూషణను విన్నారు. నీ నిర్ణయం ఏమిటి? వారందరూ అతన్ని మరణానికి అర్హులుగా ఖండించారు. ఉదయం అయిన వెంటనే ప్రధాన యాజకులు పెద్దలతో, లేఖరులతో మరియు మొత్తం కౌన్సిల్తో సంప్రదింపులు జరిపారు. మరియు వారు యేసును బంధించి తీసుకెళ్లి పిలాతుకు అప్పగించారు. పిలాతు అతనితో, నువ్వు యూదుల రాజువా, యేసు మీరు చెప్పినట్లు జవాబిచ్చాడు. పిలాతు యేసును మరణానికి దోషిగా గుర్తించలేదు మరియు అసూయతో ప్రధాన యాజకులు ఆయనను అప్పగించారని గ్రహించాడు. యూదుల రాజుతో నేను ఏమి చేయాలి? ఆయనను సిలువ వేయండి అని మళ్లీ కేకలు వేశారు. మరియు పిలాతు వారితో, ఎందుకు, అతను ఏమి చెడు చేశాడు? అయితే వాళ్లు, అతన్ని సిలువ వేయండి అని గట్టిగా కేకలు వేశారు. కాబట్టి పిలాతు జనసమూహాన్ని తృప్తిపరచాలని కోరుకుంటూ వారికోసం బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టి సిలువ వేయడానికి అప్పగించాడు. సైనికులు అతన్ని ప్యాలెస్ అంటే గవర్నర్ ప్రధాన కార్యాలయం లోపలికి తీసుకెళ్లారు మరియు వారు మొత్తం బెటాలియన్ను పిలిచారు. వారు అతనికి ఊదారంగు అంగీని తొడిగి ముళ్ల కిరీటాన్ని చుట్టి అతనికి తొడిగించారు. మరియు వారు, యూదుల రాజు, నమస్కారము, వారు అతని తలపై రెల్లుతో కొట్టారు మరియు అతనిపై ఉమ్మివేశారు మరియు అతనికి నివాళులర్పించారు. మరియు వారు అతనిని హేళన చేసి ఊదారంగు వస్త్రాన్ని తీసివేసి అతని స్వంత బట్టలు అతనికి తొడిగారు. వారు అతనిని సిలువ వేయడానికి గోల్గోతా అంటే పుర్రె ఉన్న స్థలం అని అర్థం కి తీసుకువెళ్లారు మరియు అతనిపై యూదుల రాజు అనే అభియోగాన్ని సిలువపై ఉంచారు. దారినవారు తలలు ఊపుతూ, ఆహా, ఆలయాన్ని ధ్వంసం చేసి 3 రోజుల్లో పునర్నిర్మించే నువ్వు, నిన్ను నువ్వు రక్షించుకుని సిలువ నుండి దిగిరా. అలాగే ప్రధాన యాజకులు శాస్త్రులతోపాటు ఆయనను ఒకరితో ఒకరు ఎగతాళిచేస్తూ, ఇతడు ఇతరులను రక్షించాడు, అతను తనను తాను రక్షించుకోలేడు. ఇస్రాయేలు రాజు అయిన క్రీస్తు ఇప్పుడు సిలువపై నుండి దిగి రావాలి, మనం చూసి నమ్మవచ్చు. అరిమతీయాకు చెందిన జోసెఫ్ వచ్చాడు, కౌన్సిల్ యొక్క ప్రముఖ సభ్యుడు. అతను స్వయంగా దేవుని రాజ్యం కోసం ఎదురుచూస్తున్నాడు. అతడు ధైర్యము తెచ్చుకుని పిలాతు ముందుకి వెళ్లి యేసు దేహమును అడిగాడు. అతను ఈ సమయానికి చనిపోయాడా అని పిలాతు ఆశ్చర్యపోయాడు మరియు శతాధిపతిని పిలిచి అతను అప్పటికే చనిపోయాడా అని అడిగాడు. శతాధిపతి నుండి ఈ విషయాన్ని నిర్ధారించి అతను యోసేపుకు శరీరాన్ని ఇచ్చాడు. యోసేపు నారబట్టనుకుని అతనిని క్రిందికి తీసుకునిపోయి నారబట్టలో చుట్టి బండలో కత్తిరించబడిన సమాధిలో ఉంచెను మరియు అతను సమాధి ద్వారం మీద ఒక రాయిని దొర్లించాడు. విశ్రాంతి దినము ముగిసినప్పుడు మగ్దలీన్ మరియా, యాకోబు తల్లి మరియా, సలోమే యేసు శరీరానికి అభిషేకం చేయడానికి వెళ్లడానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు. వారంలో మొదటి రోజున సూర్యోదయం తర్వాత వారు సమాధి వద్దకు వెళ్తున్నారు మరియు వారు ఒకరినొకరు ఇలా అడిగారు, సమాధి ద్వారం నుండి రాయిని ఎవరు దొర్లిస్తారు? అయితే వారు తల పైకెత్తి చూసేసరికి చాలా పెద్ద రాయి దొర్లినట్లు కనిపించింది. వారు సమాధిలోకి ప్రవేశించినప్పుడు తెల్లని వస్త్రం ధరించిన ఒక యువకుడు కుడివైపున కూర్చోవడం చూసి వారు ఆందోళన చెందారు. ఆందోళన చెందకండి అన్నాడు. నువ్వు సిలువ వేయబడిన నజరేయుడైన యేసుకోసం వెతుకుతున్నావు. ఆయన లేచెను. అతను ఇక్కడ లేడు. వారు అతనిని ఉంచిన స్థలాన్ని చూడండి. అయితే వెళ్లి ఆయన శిష్యులతో, పేతురుతో, ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్తున్నాడు. అతను మీకు చెప్పినట్లుగా అక్కడ మీరు అతన్ని చూస్తారు. ప్రాయశ్చిత్త త్యాగం యొక్క పాయింట్. దేవుడు మోషే ద్వారా ఇచ్చిన పాత ఒడంబడిక ప్రజలను క్షమాపణ కోసం సిద్ధం చేయడమే. ప్రతి సంవత్సరం యూదులు తమ పాపాల కోసం తమ బలి అర్పించేందుకు ఎటువంటి మచ్చలేని జంతువును యాజకుని దగ్గరకు తీసుకొచ్చారు. కొత్త ఒడంబడికలో యేసు పాపం యొక్క మచ్చలు లేని త్యాగం, క్రీస్తు బోధనలను విన్న వారందరికీ పాప క్షమాపణ మరియు నిత్య జీవానికి అవకాశం కల్పించింది. ఆయన బోధనలకు లోబడి ఆయనపై నమ్మకం ఉంచి ధర్మబద్ధంగా జీవించండి. మార్క్ నుండి కీలక పాయింట్లు. యేసు యొక్క అద్భుతాలు అతను దేవుడని, అతను చెప్పినట్లు దేవుని కుమారుడని నిరూపించాయి. సాల్వేషన్ యొక్క దేవుని సందేశం క్రీస్తు, అతని మరణం, ఖననం, పునరుద్ధానం మరియు ఆరోహణం, ప్రాయశ్చిత్త త్యాగం. వారి సంప్రదాయంలో నిమగ్నమైన ప్రజలు క్రీస్తును అంగీకరించడం అసాధ్యం కాకపోయినా కష్టం.